కొన్ని వేల 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 యుగాల క్రితం నందికేశ్వరుడు ఈ శ్లోకంలో అదంతా చెప్పాడండి. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం. మొత్తానికి ఆ నటరాజు రూపం అంతా మనసులో పట్టింది కదా, ఇంక వెళ్ళిపోతుందా? ప్రాణప్రయాణ సమయే మమిసన్నిధత్తాం. ఎంత నిలిచిపోవాలంటే ఇంకెప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకుండా పెట్టుకుంటే వెళ్ళిపోయే సమయంలో ఇది గుర్తుకొస్తే ఆయనలోకి వెళ్ళిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆ దివ్యమైనటువంటి తత్వం. నటరాజమూర్తిని ధ్యానించితే మోక్షం లభిస్తుంది, ప్రామిస్ చేసాడు ఇస్తానని నిప్పు పట్టుకుని ఆ మూర్తిలోనే. అందుకే ఆ మళ్ళీ ఆ పాదం దగ్గరికి వచ్చేద్దామని పట్టుకోవాల్సింది కదా. సింజన్మంజీర శోభం విధిముఖ ద్విషత్ పూజితం భక్తిభాజం ధర్మాధిష్టాన్ ప్రదాతం ధనలిపి సహితం కించిదుద్ధృత్యతి యక్. ఈ పైకెత్తినటువంటి పాదంలో ధనలిపి ఉందిటండి. రెండు తమిళ లిపిలో ఉన్న రెండు అక్షరాలు ధ న అని రెండు అక్షరాలు పెడతారు అక్కడ. ఎందుకు అలా పెట్టాలి అంటే ఆ చిదంబర ఆగమం ప్రత్యేకమని కూడా చెప్పాను మీకు. ఇదంతా కూడా చిత్సభా సూత్రములు అనే దానిలో చెప్పబడుతున్నాయి. ఈ ధన అనేటటువంటి లిపిని అక్కడ పెట్టాలట. ఆ మంజీరంలో ధన అనే అక్షరాలు కనబడతాయి. ఎందుకంటే అలా కనబడతాయి, దీనికి పరిశీలన చేస్తే ధన లిపి సహితం అంటే ఈ పాదాన్ని పట్టుకుంటే నేను ధనాన్ని ఇస్తానని ప్రామిస్ చేస్తున్నట్ట. చూసారా, దీనికి చారిత్రకంగా లేదా పురాణ పరంగా మనం పరిశీలిస్తే ఒక విషయం కనబడుతుంది. నటరాజు విగ్రహం స్థాపించిన తర్వాత చాలా కాలం అప్పటి నుంచి ఆరాధన జరుగుతూనే ఉన్నాయి స్వామివారికి. కానీ ఆది యుగాల్లో స్వామి విగ్రహం పెట్టిన తర్వాత ఆరాధించిన వాళ్ళు ఈ 3000 మంది దీక్షితులు. వారు ఈ భూమి యందు వచ్చి మానవ శరీరాలతో తిరుగుతున్నప్పుడు వాళ్ళ శరీర పోషణ కోసం ధనం కావాలి. కానీ వాళ్ళు శివుణ్ణి విడిచిపెట్టి వెళ్ళమని నిరంతరం ఆరాధిస్తూ కూర్చున్నారు. ఎలా వాళ్ళ శరీరాది పోషణలు, కుటుంబాది పోషణలు? అందుకు పరమేశ్వరుడు వారికి ఒక అనుగ్రహం ఇచ్చాట. అదేమిటంటే రోజు పూజ చేసిన తర్వాత ఒక రాగి రేకుని ఆ పాదం దగ్గర పెట్టి వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోయేవారు. పొద్దున్న లేచి వచ్చేటప్పటికల్లా రాగి రేకు కాస్త బంగారు రేగ్గా మారిపోయేది. అది ఆ బంగారు రేకు వాళ్ళ జీవనోపాధికి సరిపోయేది. ప్రతిరోజు జరిగేదిట. ఆ బంగారు రేగ్గా మార్చిన వాడు ఎవడు అంటే స్వర్ణాకర్షణ భైరవుడని శివుని యొక్క ఒక స్వరూపం. ఇది మంత్రశాస్త్రంలో రహస్యం. ఇప్పటికీ స్వర్ణాకర్షణ భైరవ మంత్రోపాసన చేసి ధనాన్ని పొందిన వాళ్ళు, దారిద్ర్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మంత్రం ఏంటో చెప్పండి అని నన్ను అడగదు దయచేసి. ఉన్నాయని చెప్తున్నాను. వాళ్ళు ధనం కోసం దేవుణ్ణి ప్రార్థించలేదు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కనుక ధనం కూడా ఇచ్చాడు తెలుసుకోండి. అలాగ ధనప్రదాయకమైనటువంటి పాదం గనక ధన అనేటువంటి అక్షరం రచించారు అని ఒక భావం చెప్తాం. అంతేకాదు మరొక రహస్యం అన్నది, ఇప్పుడు స్వామివారికి పూజ చేసేటప్పుడు సాధారణంగా పూజలో న్యాసం చేసుకుని పూజ చేస్తారు. అందరూ ఆలయాల్లో పూజలు మనలాగా ఏదో షోడశోపచార పూజలో ధబధబ అని తెమిల్చేవుకో, వాడికి పద్ధతులు ఉంటాయి. పైగా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆగమం ఉంటుంది. అలా చిత్సభా సూత్రముల ఆగమ ప్రకారంగా శివునికి పూజించేటప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ న్యాసములు చేయాలో విగ్రహంలో చెప్తారు. ఎక్కడెక్కడ ఏ న్యాసాలు చేయాలి, ఈ న్యాసం చేసేటప్పుడు శివుడు అక్షర స్వరూపుడు గనకనే అక్షర న్యాసం చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు మన శరీరంలో అక్షరాలని న్యాసం చేయడం కనబడుతుంది. మీరు రుద్రాభిషేకం చేసేందుకు మహన్యాసంలో కూడా అం ఇం ఈం అనే అక్షరాలని న్యాసం చేసుకుంటే ఆ స్థానములేదు. అలాగే శ్రీ విద్యలో మాతృకాన్యాసం ప్రత్యేకమైన ప్రక్రియ. అలాగే విశ్వారాధనలో కూడా ఈ న్యాసములు ఉన్నాయి. ప్రతి దేవతా విధానం కూడా వైదిక సంప్రదాయంలో ఒక్కటే. అక్షరన్యాసం మనలో చేసుకోవాలి. మరి దేవతా విగ్రహంలో కూడా అక్షరన్యాసాన్ని చేయడం ప్రక్రియ. ఆ చేస్తేనే దేవతా విగ్రహంలో శక్తి వస్తుంది. అలాగే స్వామివారికి న్యాసం చేసేటప్పుడు ఓం ధం నం శృత్యై నమో వామపాదాంగుళి మూలే, ఓం నం ధం సావిత్ర్యై నమో వామపాదాంగుళ్యగ్రే అని చిత్సభేశ్వర సూత్రంలో మంత్రం మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధం నం శృత్యై నమో వామపాదాంగుళి మూలే, వామపాదము యొక్క వేళ్ల యొక్క మొదళ్ళలో ధం నం అనే అక్షరాన్ని న్యాసం చేస్తారు. ఆ పాదముల యొక్క కొసల్లో నం ధం అని న్యాసం చేస్తారు. ఇక్కడ ధం నం, అక్కడ నం ధం, అంటే రెండే అక్షరాలు అక్కడ ధం నం. ఇదే ఎందుకు చెప్పారు, మిగిలిన అక్షరాలన్నీ అంటే మనకు కావలసింది ఆ పాదమే గనక ఆ పాదం దగ్గరే అక్షరాలను బయటకు తీసుకు చూపించారు. అందుకే ధన అని పెట్టారు. దీని వెనకాల మంత్రశాస్త్రం ఇంత విషయం ఉన్నది. ధనం అంటే మీరు అనుకునే ధనం కూడా ఉన్నది. మొత్తానికి ఆ పాదం పట్టుకుంటే ధనం వస్తుంది. ఇది ముచ్చటగా నచ్చుంటుంది. రాగిరేకు బంగారు రేఖకి పోవడం కంటే గొప్పగా ఉంటుంది. ఏంటండి అది నచ్చినంతగా ఇంత చెప్పి ఇంతవరకు చెప్పిన వేదాంతం కూడా రుచించదు. అంతే కదా, కొందరు కనకధార స్తోత్రం చాలా ఇష్టంట. ఏంటి అందులో కనకధార కురుస్తుందన్న ఫలశ్రుతి, స్తోత్రం కాదు, దానివల్ల ఆకర్షణ. అందుకే స్వర్ణ ఆకర్షణ అన్నారు మహానుభావులు. మనకు ఫలశ్రుతులు నచ్చినట్లుగా స్తోత్రాలు నచ్చవు, అదొక వీక్నెస్. కానీ స్తోత్రం చేస్తే కానీ ఫలం రాదు. అందుకోసం కష్టపడి చేస్తాం కానీ స్తోత్రం, మన స్తోత్రం కావాలా? కానీ కనకధార స్తోత్రం వల్ల కనకధార కాదు, కనకధార స్తోత్రమే కనకధార గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ దివ్యమైనటువంటి ధనం ఇచ్చే పాదం మనందరికి కావాలి. అయితే మనకంటే సరే కానీ సన్యాసులకు కావాలి, వాళ్ళకు కూడా కావాలి. ధనం అంటే ఏమిటి? ప్రార్థన చెప్తాం. ధనం అంటే ఏమిటి? జేబుల్లో తీసి చూపించద్దు. ధనం అంటే ధన్యతనిచ్చున్నది ధనం. ధన్యత అంటే ఏమిటి? ధన్యత అంటే ఎవడికి ఏం కావాలో అది పొందడమే ధన్యత. అంతే కదండి, కన్నుంటే కన్ను చూడడం కన్నుకు ధన్యత, చెవికి వినడం ధన్యత. కనుక కంటికి చూపు ఐశ్వర్యం, అలాగా ఐశ్వర్యమే ధన్యత. అలాగే మనం బ్రతకాలంటే కావలసింది దొరకాలి, అప్పుడు మనం ధన్యులం. అలా కీర్తి సంపద ఇవన్నీ ధనముల కింద చెప్పబడతాయి. అన్నిటికంటే ధనమగ్ని, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసుకు చెప్పారు. అన్నిటికంటే ధన్యత ఏమిటి అంటే జీవుడు మోక్షం పొందడమే ధన్యత. ఆ ధన్యత నేను ఇస్తాను అని చెప్తున్నాడు గనక ధన అని అక్షరం ఒకటి రాసుకున్నాడు. ఇది ధన్యతనిచ్చే ధనాన్నిచ్చే పాదం గనక ధన లిపి సహితం. ఇప్పుడు ఇంకా కుంచిత పాదం మీ మనసులో ప్రింట్ అయిందా లేదా? అయిందా? ధన లిపితో సహా ఆ స్టాంప్ పడింది. అందుకే ఆ దివ్యమైన కుంచిత పాదానికి, కుంచితాంగ్రికి నమస్కారం చేసుకుంటున్నాం. ధనలిపి సహితం, ధనలిపితో కూడుకున్నటువంటి కించిదుధృత్య తిరియక్చాకుంచానంద నృత్తం కలయతి వరదం కుంచితాంగ్రిం భజేహం. ఇది ఒక శ్లోకం. ఇందాక మొదలుపెట్టిన శ్లోకం గుర్తుంది కదా, ధర్మం దత్వా జనానాం. మొదలుపెట్టామని గుర్తుంటుంది కానీ పూర్తి చేయలేదు నేను, నాకు గుర్తుంది. ధర్మం దత్వా జనానాం డమరుక నినదైహి అర్థమప్యగ్నినాయః కామం దత్వా అభయేన స్వపద సరసిజం మోక్ష రూపం పుమర్థాం నిత్యం లోకాన్ సమస్తాన్ అవతి నటపతి నాయక చిత్సభాయా. ఈ విధంగా ఈ నాలుగు ప్రపంచంలో సర్వజీవులకు ఇస్తూ, ఏవి నాలుగు? ధర్మార్థ కామమోక్షములు ఇస్తూ సర్వజీవులకి ధన్యతని చేకూర్చుతూ ఆ స్వామి ఈ పాదం ఆశ్రయించిన వాళ్ళకి నాలుగు ఇస్తానని చెప్పడానికి ధన అనే అక్షరములు కూడా పెట్టి, పురుషుడు పురుషార్థములు పొందిన తర్వాతే ధన్యుడు అవుతాడు గనక ఆ ధన్యతను నేను ఇస్తున్నానని చెప్తూ సమస్త జగతాన్ని అవతి, అవతి అంటే రక్షిస్తున్నాడు. నిత్యం లోకాన్ సమస్తాన్ అవతి రక్షిస్తున్నాడు. ఎవడు? నటపతి. నటపతి నటేశుడు, ఆయన ఒక నాయకుట్ట. దేనికి నాయకుడు? చిత్సభాయా నాయక. నాయకశ్చిత్సభాయా తం దేవం నృత్తమూర్తిం విషదృశ చరితం కుంచితాంఘ్రిం భజేహం. ఆ తర్వాత ఈ దివ్యమైన చిదంబర క్షేత్రంలో ఆలయాది నిర్మాణము, తిరిగా 3000 మునీశ్వరులు ఏ విధంగా వచ్చారు అనేటువంటి ఘట్టాన్ని ఇక్కడ సనత్కుమారుల వారు వ్యాసుడి వారికి చెప్పారు. ఆ విషయం వ్యాసుడు సూతునికి చెప్పాడు, సూతుడు సౌనకాది మహాములకు చెప్తూ ఉన్నాడు. పురా మహేశో భగవాన్ సురాసుర నిషేవిత. ఇక్కడ ఈ అధ్యాయం నుంచి కథలో చిదంబర మహాత్మ్యం స్కాంద పురాణాంతర్గతమైన దాంట్లో సృష్టి ఆరంభ స్థితి గురించి వివరిస్తున్నాడు. ఈ సర్వ జగత్తుని పరమేశ్వరుడు సృజించి స్థితి చేసి లయింపజేస్తూ, ఇది కదా పంచకృత్యములు, తిరిగి లయింపజేసిన తర్వాత మళ్లీ కల్పాదయందు సృష్టి చేసినప్పుడు ఏ విధంగా జరుగుతున్నది, ఇదంతా ఎక్కడ లయమవుతున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది. మనం మొన్న ఆకాశతత్వం గురించి మాట్లాడేటప్పుడు ఈ కనిపిస్తున్న చరాచర జగత్తు కూడా పంచభూతాత్మకం. పంచభూతాత్మకం అన్న దానిలో ఆకాశం ఉన్నప్పటికీ ఈ పంచభూతాత్మకమైన జగత్తంతా కూడా ఒక ఆకాశాన్ని ఆధారం చేసుకుంది అన్నది మనం చెప్పుకున్నాం. అన్నిటికీ ఆధారమైన ఆకాశం ఏమిటి అంటే మాత్రం అది ఒక పదార్థంలా చూపించేది కాదు. అది సర్వ పదార్థములకి బహిరంతరముల యందు నిండి ఉన్నదే ఆకాశం తప్ప ఆకాశాన్ని మనం ప్రత్యేకించి చూపించడం. అందుకే ఆకాశం అంటే అవకాశం అని కూడా కొందరు చెప్పారు. అనేక మనకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ శక్తిని కూడా ఇవ్వగలిగేది ఆకాశం. ఆకాశం నుంచి సరాసర జగత్తు కూడా శక్తిని పొందుతున్నది. అయితే ఈ ఆకాశానికి కూడా ఆవల ఉన్నటువంటిది ఏది అనే మాట వేస్తే అదే చిదాకాశం. ఆకాశంలో మనం చూస్తున్నటువంటి పంచభూతమైన ఆకాశమే కాకుండా చిదాకాశం అనేటువంటి విషయాన్ని వచ్చాం. ఇది పంచభూతాలకు కూడా మూలతత్వం. ఈ సర్వ జగత్తు కూడా ఆ చిదాకాశం నుంచి ఉద్భవించింది. చిత్ ఆకాశం, చిదాకాశం. ఆకాశం అనే శబ్దానికి అంబరము అని కూడా మాట ఉన్నది. దీని గురించి మనం చెప్పుకోవడమే తప్ప అది ఒక వస్తువులాగా చూపించడం, విగ్రహం వలె చూపించడం, కానీ లేదని అనలేము. కనబడనివి ఎన్నో ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా అంతటా ఉండి అంతటా వ్యాపించే చిత్ ఆకాశము. ఆకాశం అనే మాటకు మీకు అర్థం చెప్పాను, పరిపూర్ణమైన చైతన్యమయమైనది అని ఒకటి. అంబరము అన్నా కూడా వ్యాప్తి చెందినది అని అర్థం. చిత్ అనే మాటకి ఆత్మ యొక్క స్ఫురణయే చిత్. అసలు ఆత్మ స్ఫురణ రెండు విడివిడిగా ఉండవు. దీపము కాంతి ఎలా విడివిడిగా ఉండవో ఆ సత్త అయినటువంటి ఆత్మ చిత్ ఈ రెండు విడివిడిగా ఉండవు. ఆ చిత్తినే చిచ్చక్తి అని కూడా అంటాం. ఈ చిచ్చక్తే ఈ పంచభూతముల యందు పంచభూతముల కాబలా కూడా ప్రకాశిస్తున్నది. ఈ చిచ్చక్తి విలాసమే ఈ జగమంతా కూడా. ఈ చిచ్చక్తి సర్వత్రా వ్యాపించింది కనుక చిదంబరము అని చెప్పబడుతున్నది. ఈ చిచ్చక్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని స్పందనాత్మకంగా సృజిస్తూ తిరిగి లయం చేసుకుంటున్నది. కనుక కల్పాంతరంలో మొత్తం లయమైంది, తిరిగి కల్పాది ఎందు దాని ఎందు వ్యక్తమవుతున్నది. ఇక్కడ ఈ కల్పము యొక్క ఆది నుంచి మనకు జరిగిన కథలు పురాణముల్లో ఎలాగైతే చెప్పబడుతున్నాయో ఇక్కడ కూడా పరమేశ్వరుడి నుంచి ఆయన సంకల్పం చేత ఈ సర్వజగత్తు మొట్టమొదటి వ్యక్తమైనప్పుడు స్థితి ఎలా ఉన్నదో వివరిస్తున్నారు ఇక్కడ. దీని గురించి మనకి ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో కూడా వివరములున్నాయి. అదేవిధంగా శ్వేతాశ్వత ఉపనిషత్తు మొదలైన ఉపనిషన్ మంత్రములు ఎందు కూడా చూపిస్తారు. యదా తమస్తన్నది భాన రాత్రి నసన్నతాసివ ఏవ కేవల. ఇది ఉపనిషన్ మంత్రం. ఈ సృష్టికి పూర్వస్థితి ఎలా ఉండి ఉంటుంది అనేది ఊహించారు. ఇంతవరకు ప్రపంచ మేధావుల ఊహకు కూడా అందని విషయం ఏనాడు ఋగ్వేదంలో చెప్పారు. ఇక్కడ అక్కడ వెలుగు లేదు, చీకట లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. సత్తు లేదు, అసత్తు లేదంటే కారణ కార్యములకు కూడా అతీతము అని. కార్యముని సత్తు అంటారు, కారణాన్ని అసత్తు అని అంటారు. ఈ కార్యకారణాలకు కూడా అతీతమైన ఒక స్థితి ఉన్నది. ఆ స్థితిలో కేవలం ప్రకాశిస్తున్నది ఎవడు అంటే కేవల జ్యోతిర్మయుడైనటువంటి శివుడు. నసన్నతాసత్ శివ ఏవ కేవల అంటే పరమాత్మని ఎవరిని అంటున్నామో అని ఇక్కడ శివశబ్దంతో చెప్తూ ఉన్నాం. అది జ్యోతిర్మయం. జ్యోతిర్మయం అంటే చైతన్యమయం అయినటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పము చేత ఆయన యొక్క మాయాశక్తి యందు ఈ జగదత్త భాషిస్తున్నది. ఆ స్థితిని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. శుద్ధ మార్గం ఆ దివ్యమైనటువంటి పరమాత్మ నుంచి ఈ జగత్తు సృజింపబడినప్పుడు నాదాది పంచతత్వాన్ని ససర్జ జగత ప్రభు. మొట్టమొదటిగా నాదాది పంచతత్వములు ఉద్భవించాయన్నాడు. మొట్టమొదటి నాదరూపంగా వ్యక్తమైంది ఈ జగత్తు. ఆ తర్వాత దృశ్య రూపంగా కనిపిస్తున్నది. ఈ నాదరూపంగా వ్యక్తమైనప్పుడు నాదాది అని చెప్పడంలో ఓంకారం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. బిందు నాద మకార ఉకార మకారములు. మనం ఇటు నుంచి వెళితే అకార ఉకార మకార బిందు నాదములు, కానీ ఇప్పుడు అటు నుంచి చూపిస్తున్నాం మనం. అకార ఉకార మకార బిందు నాదములు స్థూలం నుంచి సూక్ష్మానికి, కానీ జగత్ ఎలా వచ్చింది, సూక్ష్మం నుంచి స్థూలంగా పరిణమించింది కనుక అటు నుంచి చూపిస్తున్నాడు. నాద ఆది పంచతత్వాన్ని ససర్జ జగత ప్రభువు. నాద బిందు మకార ఉకార అకారములు ఈ విధంగా ఉద్భవించినప్పుడు ఆ దివ్యమైన ప్రణవం నుంచే సర్వ వేద రాశి ఉద్భవించింది. ఎలాగూ అంటే ప్రధానమైన అకార ఉకార మకారముల నుంచి ఋగ్యజు సామాత్మకమైనటువంటి వేదరాశి ఉద్భవించింది. మిగిలినటువంటిది మిగిలిన నాదబిందువులు తురీయమని చెప్పబడుతూ ఉంటాయి. అకార ఉకార మకారములు వ్యక్తములు, నాదబిందువులు అవ్యక్తములు, అందుకు దాన్ని తురీయము అని చెప్తారు. తర్వాత ఈ అకార ఉకార మకారముల నుంచే ఋక్కు యజు సామాత్మకమైన వేదరాశి భూర్భువస్సువహ అనేటువంటి వ్యాకృతులు ఉద్భవించాయి. ఆ వేదముల నుంచి ఉద్భవించినవి మొత్తం 7 కోట్ల మంత్రములు. తేభ్య ససజ్జ భగవాన్ 7 కోటి మహామనున్. 7 కోట్ల మంత్రములు ఉత్పన్నమయ్యే దాన్ని ఆధారం చేసుకుని ఉపమంత్రాం ససస్తేభ్య. ఉపమంత్రములు కూడా అనేక కోట్ల సంఖ్యలో ఉద్భవమయ్యే. కనుక మంత్ర సంఖ్య అనంతము. అందుకే అనంతావై వేదాహ అనడంలో ఇది విశేషం. ఈ విధంగా అనేకములు ఉద్భవించాయి. అటు తర్వాత ఉద్భవించినవి కాలము, దానితో పాటు 24 తత్వములతో కూడినటువంటి భువనము, ఇతర జీవకోటి ఇత్యాదులన్నీ ప్రారంభమవుతున్నాయి. అయితే తత్వ సృష్టి జరిగిన తర్వాత ఈ తత్వముల్ని సృష్టిగా జీవులుగా వ్యాప్తి చేయడానికై పరమేశ్వర సంకల్పం నుంచి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఈశ్వరతత్వం వ్యక్తమైంది. త్రిమూర్త్యాత్మకము అనగా సృష్టి స్థితిలయలు చేయడానికి గాను బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన తేజస్సు ఉద్భవించింది. కనుక ఇప్పుడు పరమేశ్వరు అంటే ఏమిటని అర్థం? బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన చైతన్యమే పరమేశ్వరుడు. ముగ్గురులో ఒకడని కాదు, ముగ్గురు ఒకడు. ఆ పరమేశ్వర చైతన్యమే మూడుగా వ్యక్తమైనది. అటు తర్వాత ఆవిర్భవించిన బ్రహ్మకు అటుపై వచ్చిన దేవతలకు పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే ఈ జగత్తు నడవడం కోసమని ప్రథమంగానే సృజించింది వేదమును. ప్రణవము, ప్రణవం నుంచి వేదము, తర్వాత ఈ జగత్తు. కనుక ఈ జగత్ అంతటినీ కూడాను సక్రమంగా నడపడానికి వేదచోదితమైన కర్మయే ఆధారము, వేదము ఆధారము. యజ్ఞం కోసమని నేను ఒక వేదమంత్రముల్ని సృజించాను. ఈ వేదమంత్రముని వ్యాప్తి చేసేటటువంటి వారు ఋషులు మొదలైనటువంటి వారు. బ్రహ్మ ద్వారా ఋషులు వాటిని స్వీకరించి వ్యాప్తి చేస్తుంటారు. దాని యందు చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి యజ్ఞములని చెప్పబడి ఉంటాయి.
ఈ యజ్ఞ నిర్మాణం కోసమని అనేక యజ్ఞ ద్రవ్యాల్ని ఈ జగత్ ఎందు సృజించాను. మీకు ఈ తత్వమే రుద్ర నమక చమకాల్లో కనబడుతుంది. రుద్ర నమక చమకంలోకి వచ్చేటప్పటికల్లా మీకు అనేక యజ్ఞ ద్రవ్యాల లిస్ట్, అదంతా కూడా యజ్ఞ ద్రవ్యములు. అవి కోరికలు మాత్రమే కావాలి. గోధుమాష్టమే మాషాష్టమే ఇత్యాది మంత్రములు ఎందు అవన్నీ నాకు ఎందుకు కావాలంటే యజ్ఞేన కల్పతాం అని యజ్ఞమును కోసం యజ్ఞ ద్రవ్యములు సృజించాను. ఈ యజ్ఞ ద్రవ్యముల్ని దేవతలకు అర్పణ చేస్తూ దేవతలు అనుగ్రహం చేసి వీటిని తాము అనుభవిస్తూ ఈ జీవకోటంతా ఉండాలి. ఈ విధంగా సృష్టి ఆరంభం ఎలా జరిగిందో మొత్తం వివరించాడు చూడండి క్లుప్తంగా. దీని ప్రకారంగా జగతి నడవాలి. అయితే ఈ విధమైనటువంటి వేద చోదితమైన యజ్ఞములు ధర్మములు ఏర్పాటు చేశాను. ఈ ఉద్భవించిన జీవులు కూడా ఈ దివ్యములైనటువంటి కర్మల్ని అనుసరించి చేసేటప్పుడు ఆ కర్మల ఫలాలను అనుభవిస్తూ దివ్య భోగాలను కూడా అనుభవిస్తారు. ఇహలోకంలో సుఖాలు, పరలోకాల్లో భోగాలు అనుభవిస్తారు. అయితే ఈ కర్మలనే వేద మార్గాన్ని అనుసరిస్తూ కోరికలు లేకుండా చేసినట్లయితే ఇక్కడ నేను మొత్తం చెప్తున్నదంతా కూడాను సృష్ట్యాది నుంచి విస్తరించిన మన యొక్క వేద విజ్ఞానం అంతా ఇక్కడ క్లుప్త రూపంలో చెప్పబడుతుంది. దీన్ని గ్రహించగలిగితే సర్వం మనకు అవగతం అవుతున్నది. ఏ వైదికా పునర్యాగా నిష్కామ కుర్వతే ద్విజా త్రివిధామ విందంతి ముక్తింతే నాత్ర సంశయ. యాగాదులను అంటే వేదచోదితమైన సత్కర్మలని ఆచరించిన వాళ్లు ఇహంలో సుఖాలు పొందుతారు, పరంలో భోగాలు పొందుతారు. కానీ ఈ వైదికమైనటువంటి కర్మలని కోరిక లేకుండా అహంకార రహితంగా ఆరాధించేవారు మూడు విధాలైన ముక్తుల్ని పొందుతారు సుమా అని చెప్తున్నాడు. త్రివిధామపి విందంతి ముక్తిం, మూడు విధములు అంటే సారూప్య సాలోక్య సామీప్యాది దివ్య మోక్షములను పొందుతారు. అయితే ఈ వైదిక కర్మలను కూడా అధిగమించి వేదాంతమునందు నిష్ఠులైనటువంటి వారు శుద్ధమైన చిత్తంతో జ్ఞానాన్ని పొంది వాళ్లు నాలుగవదైనటువంటి సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. సాయుజ్యం అతి దుర్లభం, అతి దుర్లభమైన సాయుజ్యాన్ని పొందుతారు. సాయుజ్యం ఎలాంటి మోక్షం అంటే నది సముద్రంలో కలియడం లాంటిది సాయుజ్యం. అంటే మిగిలినవన్నీ సారూప్యము అంటే మనం ఉపాసించే దేవత వంటి రూపాన్ని ధరించడం, సాలోక్యము అంటే దేవత లోకంలో సంచరించడం, సామీప్యం అంటే దేవత సన్నిధిలో సంచరించడం. ఇదంతా సగుణోపాసనలో ఉన్నటువంటి విషయం. ఇవే సామాన్యమైన విషయం కాదు. ఇది దొరకడం కూడా అత్యంత దుర్లభం. ఇది పొందినటువంటి వారు మహానుభావులు. ఇది ఎవరికి వస్తుంది అంటే నిష్కామమైనటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణ చేసేవారికి అది లభిస్తుంది. కానీ వేదాంత విజ్ఞానం ఎవరికైతే లభిస్తుందో, వేదాంతం అంటే ఏమిటో కాదు, ఒక్క మాటలో చెప్తా, సర్వం బ్రహ్మమయం జగత్. అది చెప్పాను మీకు, సర్వం శివమయం జగత్, సర్వం ఈశ్వరమయమనే స్థితిలోకి వెళ్లి సర్వం ఈశ్వరమయ్యినప్పుడు తానవుడు తన నుంచి వ్యక్తమవుతున్న తాను కూడా ఈశ్వరమయమనే స్థితి వెళ్ళగలిగితే, ఇది చెప్పినంత తేలిక కాదు. వేదాంత పుస్తకాలు చాలా దొరుకుతాయి కానీ వేదాంత సిద్ధి మాత్రం అందరికీ దొరకదు. పుస్తకాలు కావలసిన ఇది క్రమక్రమంగా చిత్తశుద్ధి లభించి రావలసింది. ఆ క్రమంగా ఎవడైతే ఈ స్థితికి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అని చెప్పబడ్డట్టుగా సన్యాస యోగా ద్యతయ శుద్ధ సత్వాహ, ఆ స్థితికి ఎవరైతే చేరుకుంటారో అటువంటి వారు పొందేటటువంటిది దుర్లభమైన నా సాయుజ్యాన్ని పొందుతారు. అంటే పరమాత్మతో లయమైతారు వారు. వారికి బ్రహ్మమునికి ఇంకా భేదము లేదు. ఆ స్థితికి వారు చేరుకుంటారు సుమా. ఇది వేదాంతము ద్వారా చేరుకోవచ్చు. అదేవిధంగా మదాగమ పరాయైత జ్ఞానపాదే వ్యవస్థితాః, నా ఆగమముల యందు జ్ఞానపాదము ఎవరికైతే సిద్ధిస్తుందో వారు అన్నాడు. ఇదంతా కూడా మనకి పరమేశ్వరుడు చెప్తున్నటువంటి తరించడానికి సాధనము. ఆ దృష్టితో వినండి మీరు. ఇందులో ఏదైనా ఇప్పుడు చెప్పిన మార్గములన్నీ ఇప్పుడు మనం ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి చెందినవే. ఉదాహరణకి యజ్ఞయాగాది కర్మలు చేయడం కూడా గొప్ప స్థితి, పవిత్ర కర్మలు చేయడం. దానికంటే గొప్పది నిష్కామంగా భక్తిగా చేయడం. దానికంటే గొప్పది సర్వం బ్రహ్మమయం అనేటువంటి స్థితిని సంపాదించడం. ఇది ఒకదాని తర్వాత కూడా క్రమంగా కూడా సాధించడానికి అవకాశం ఉన్నది. ఇది వేద మార్గం. ఇది కాకుండా నావైన ఆగమములు అన్నాడు ఇక్కడ. ఆగమములు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. వేదం ఒకటి, వేదానికి నిగమం అని పేరు. ఆగమములు అంటే మంత్రశాస్త్రములు, భగవంతుడిని ఆరాధించవలసిన పద్ధతులు. ఇవి అనేక రకాలున్న ఆగమాలు, శైవాగమాలు, వైష్ణవాగమాలు, శాక్తేయాగమాలు, గాణాపత్య ఆగమాలు, సౌరాగమాలు, అదేవిధంగా మనకి స్కాందాగమాలు. మొత్తం ఆరు రకాల ఆగమాలు మనకి కనిపిస్తున్నాయి. ఏ దేవతా భక్తుడు ఆ ఆగమాన్ని జాగ్రత్తగా అనుసరించుకుంటూ వెళితే వాడు తరించగలడు. అయితే ఈ ఆగమంలో కూడాను రకరకాల పద్ధతులుంటాయి. ఆగమాల్లో మొదటి భాగం అంతా కూడా బాహ్యమైన పూజలు పునస్కారాలు ఇవన్నీ చెప్తుంది. ఇవి చాలా అవసరమే. మన బాహ్యమైనటువంటి సంస్కారములు శుద్ధి పొందడానికి అవసరం. దాని తర్వాత జ్ఞానపాదము అని ఆగమంలో ఒక భాగం ఉన్నది, జ్ఞానపాదం. ఈ జ్ఞానపాదం అంతా కూడాను మనం చేసినటువంటి ఉపాసనంతా ఏ విధంగా వేదాంత విజ్ఞానంలోకి పర్యవసిస్తుందో చూపిస్తుంది జ్ఞానపాఠం. మీరు నిన్నటి వరకు ఉపన్యాసం జాగ్రత్తగా విన్నట్లయితే విగ్రహము పూజించడము ఇవి చెప్తూనే అందులో ఉన్నటువంటి జ్ఞానమయమైన భాగాన్ని మనం చెప్పుకున్నాం, చూసారా? కనుకనే ఉపాసన ఉపనిషత్ జ్ఞానం విడివిడిగా ఉండవు, అందులో కలిపేస్తారు దాన్ని. ఎలాగైతే చిన్నపిల్లలకి డైరెక్ట్ మెడిసిన్ ఇవ్వడానికి వాడికి నచ్చదు చేదు ఏదో అంటే దాన్ని పంచదార పానకంలోనూ మరుదేంలోనూ కలిపి ఎలాగైతే ఇస్తారో, మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే వింటే చాలు ఆవలింతలు వచ్చేటువంటి వేదాంత జ్ఞానాన్ని తీసుకువచ్చి ఉపాసనా మార్గంలో కలిపారు. మనం ఆ రుచిని పట్టుకోగలిగితే అందులోంచి ఉపాసన ఉపనిషత్ తత్వంలోకి తీసుకువెడుతుంది, ఇందులో సందేహమేమీ లేదు. కొంతమంది ఉపాసనా మార్గం నిరసిస్తూ ఉంటారు, కానీ ఇంతవరకు ఉపాసనా మార్గం లేకుండా బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఎవడు లేడు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉపాసన మార్గం లేకుండా ఎవడూ బ్రహ్మజ్ఞానం పొందలేదు. అహం బ్రహ్మాస్మి చెప్పిన ఆదిశంకర భగవత్పాదుల వారు ఎంత ఉపాసనా మార్గాన్ని ఇష్టపరిచారో చూడండి. ఉపాసన మార్గంలో ఉంటూ ఉంటూ కూడా ఎవడో చెప్తాడు ఉపాసన కాదండి ఉపనిషత్తు అంటే, అమ్మో ఇది మంచిది కాదా అని దీని మందు శ్రద్ధ ఉండదు, అది ఎలాగో ఉండదు అందదు. ఇలా కొందరు పతనం అవడానికి వాళ్ళ ఉపన్యాసాలు మనకు పనికొస్తాయి, కానీ సమన్వయం చాలా అవసరం. ఎందుకంటే వేదాంతం కూడా వేదం అంతమునందు చెప్పింది, వేదం విడిచిపెడితే వేదాంతం ఎక్కడుంది? కనుక వేదమునందు చెప్పినటువంటి కర్మ మార్గ ఉపాసనా మార్గములు పండించుకున్నవాడే వేద అంత మార్గానికి చేరుకోగలరు. ఇది చెట్టంతా ఉంటేనే చెట్టు చివరున్న పండు దొరుకుతుంది. అంతేగాని పండు కావాలని చెప్పేసి చెట్టు మనకు అక్కర్లేదు కదా, నరికితే ఆ పండు కూడా మిగలదు, గుర్తుపెట్టుకో. ఇది ప్రధానమైన తత్వం. అందుకే ఈ సమన్వయాన్ని ఇక్కడ స్వామే చేస్తున్నాడు. మనకెందుకు సందేహం? ఇంతవరకు ఎంత ఉపనిషత్ గర్భితమైన తత్వాన్ని చెప్పాడు, అంతవరకు వివరించి ఇక్కడ సృష్ట్యాది స్థితిని తెలియజేయడం ఎందుకు? ఈ సృష్టి ఇలా జరిగిందని ఎందుకు చెప్పాలి అంటే, ఈ సృష్టి అంతా ఈశ్వర సంకల్ప రచన, ఈశ్వరమయమనే ఎరుక మనకు కలగడం కోసం ఇంత చెప్తున్నాడు. ఆ దృష్టితో ఇదంతా వినాలి. ఇలా చెప్తూ ఏమంటున్నాడంటే, నా శైవాగమంలో యందు జ్ఞానపాదం అనేదైతే చెప్పబడుతున్నదో దాని యందు ఉన్నటువంటి వారు నా యొక్క సాయుధ్యాన్ని పొందగలరు అనే విషయాన్ని కూడా, అంటే ఉపాసన ద్వారా జ్ఞానపద పాదానికి చేరుకోగలిగితే. ఇక్కడ కొందరికి ఉపాసనా మార్గంలో ఉన్నవారికి త్రిపుర రహస్యం అనే గ్రంథం పరిచయమై ఉంటుంది. ఈ త్రిపుర రహస్య గ్రంథంలో జ్ఞానఖండం అని ఒక భాగం ఉన్నది. ఈ జ్ఞానఖండం అంతా వేదాంత జ్ఞానమే, జ్ఞానమే చూపిస్తాడు, అది మరొకటి లేదు. ఇది రమణ మహర్షి గారికి చాలా ప్రీతి. ఆయనకు ప్రీతి అని తెలిసాక చాలా మందికి ఈ పుస్తకం మీద ప్రీతి కలిగింది. మహాత్ములు గొప్ప అదే, వారికి నచ్చింది మనందరికీ నచ్చుతుంది. అయితే చాలా మందికి జ్ఞానఖండమే తెలుసు, కానీ అందులో మరో రెండు ఖండములు ఉన్నాయి. మహాత్మ్య ఖండము, ఉపాసనా ఖండము, జ్ఞానఖండం, మూడు ఉన్నాయి. మూడు ఒకే గ్రంథంలో ఉన్నాయి అంటే అర్థమేమిటి? మహాత్మ్య ఖండంలో అమ్మ లీలలు చెప్పారు, ఉపాసనా ఖండంలో అమ్మని ఎలా ఉపాసించాలో చెప్పారు, ఉపాసన వల్ల పొందవలసిన జ్ఞానం జ్ఞానఖండంలో చెప్పారు. మూడు కలిపి ఒకే దాంట్లో ఉన్నాయా? అప్పుడు మనం ఎలా విడదీయగలం? అది కూడా ఆగమమే, అది శాక్తే ఆగమానికి సంబంధించిన గ్రంథం. అది అంటే ఆగమంలో జ్ఞాన భాగం ఎలా ఉంటుందని చెప్పడానికి మీకు ఉదాహరణగా త్రిపుర రహస్యాన్ని నేను చెప్పాను. కానీ ఏ ఉపాసనా విధానంలోనైనా ఈ జ్ఞానపాదం అనేటువంటిది ఉంటుంది, దానికి చేరగలిగేటటువంటి వాడు సాయుధ్యాన్ని పొందుతాడు. ఒకవేళ దానికి వెళ్లకుండానే మధ్యలోనే జీవితం పూర్తయింది అనుకోండి, అప్పుడేమిటి? ఇంకా ఉపాసన మార్గంలో ఉంటూ ఉండగానే జీవితం పూర్తయింది, వాడు ముక్తి లేదంటే తప్పకుండా ఉంటుంది. దీనికి దేవీ భాగవత సమాధానం చెప్పింది ఏమనంటే, వాడు చక్కగా భక్తిగా నిష్కపటమైన భక్తితో నన్ను ఉపాసిస్తూ ఉంటే వాణ్ణి క్రమంగా, అది నిష్కామమైతే నిష్కపటమైతే తప్పకుండా నేను వాడిని వాడికి జ్ఞానం ఇస్తాను ఈ జీవితంలోనే. ఒకవేళ జ్ఞానం పొందకుండా గాని వాడు మరణించితే వాడిని నా లోకానికి తీసుకువెళ్తాను. అటువంటి వాడే వైకుంఠము, మణిద్వీపము, కైలాసము చేరుకుంటాడు. ఆ లోకంలో వాడు దివ్యభోగములు అనుభవించుతాడు. ఆ దివ్యభోగముల అనుభవం వల్ల వాడి సంస్కారములు కర్మవాసనలు క్షయమైతే అప్పుడు వాడికి నేను నా జ్ఞానాన్ని ఇచ్చి నా సాయుధ్యాన్ని ఇస్తాను అని అమ్మవారు చెప్పారు. కనుకనే ఏ విధంగానైనా మనం భగవంతుడి వైపు తిరిగి ఉంటే చాలు, ఎప్పటికో అప్పుడు ఆయనలోకి వెళ్లగలం. ఈ ధైర్యం మనం తెలుసుకుంటే చాలు. అది ఇందులో చూపిస్తున్న మొత్తం. ఇప్పుడు నేను చెప్పినది శివభక్తులకే కాకుండా సర్వదేవతా భక్తులకు కూడా నియమం. ఎందుకంటే ఏ దేవతా భక్తులకైనా ఆధార గ్రంథం వేదమే. ఆ వేద ప్రకారంగా చెప్పబడుతున్నది. ఇది ఎవరి భక్తులు వారి వైపు అన్వయించుకోవచ్చు. క్రమం మాత్రం ఇది తెలిసింది కదా, స్పష్టమైంది కదా ఎంత తేటగా ఉన్నదో. నిజానికి గ్రంథంలో చాలా విస్తారంగా ఉంది, క్లుప్తపరచడం కోసం తేటపరచడం కోసం నేను సంక్షిప్తం చేసి మీకు ఇంతవరకు దాని సారాంశాన్ని, శివుడు చెప్పిన మాటల సారాంశాన్ని చెప్పాను. వేదాంత నిరత ఏతు జ్ఞానినో వీతకల్మషాహ, వీతకల్మషాహ అంటే కల్మషములు లేనటువంటి వారు నా జ్ఞానాన్ని పొందుతారు. కల్మషం లేకపోవడం అంటే
ఇదోటి తెలుసుకోవాలి కదా. వీత కల్మషాహ, కల్మషం లేకపోవడం అంటే పాపం లేకపోవడం. పాపం అంటే మన దృష్టిలో పుణ్యమని పాపమని రెండు చెప్తా, కానీ పాపం అనడానికి ఒకటే నిర్వచనం గుర్తుపెట్టుకోండి, పరమాత్మ స్ఫురణ లేకుండా ఉండడమే పాపం, మరేమీ లేదు. పాపానికి ఒకటే నిర్వచనం, పరమాత్మ స్ఫురణ లేకపోవడమే పాపం. అవి అడ్డుకుంటూ ఉంటాయి. ఎంత మనం సాధన చేస్తున్నా పరమాత్మ స్ఫురణ తెలియనీయని పాపం అడ్డుకుంటుంది. దోషము అని అర్థం పాపానికి అంతే. అలాంటి పాపములన్నీ ఎలా తొలగిపోతాయి? తొలగిపోతాయంటే నీ ప్రయత్నం నువ్వు చేయగాని నీ వల్లకు అవదదు. స్వామి చెప్పాడు, సర్వ పాపములు తొలగుతాయి ఎప్పుడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచాహ. అక్కడ చెప్పాడు చూడండి, నా స్ఫురణ రాకుండా ఏవేవి అడ్డుకుంటున్నాయో నీకు అవన్నీ తొలగిస్తా. ఎప్పుడు? అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, వాటి నుంచి విడుదల ఇచ్చేస్తా అన్నాడు. అక్కడే మోక్షం అనే వాడు చెప్పాడు. దోషం అదే, సర్వము ఈశ్వరమయమే అయినప్పటికీ అది తెలియకుండా ఉండడమే దోషం అండి. కనుకనే ఆత్మజ్ఞానం లేకపోవడమే పాపము, ఈశ్వర స్ఫురణ లేకపోవడమే పాపము. అది పోవాలి అంటే ఒకటి చెయ్యి, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే పట్టుకో. నీ యొక్క సర్వధర్మములు నాకే అర్పణ చేసి నన్ను పట్టుకో. పట్టుకుంటే నేనేం చేస్తాను? ఈ దోషాన్ని నేను పోగొట్టి నీకు ముక్తినిస్తాను. దుఃఖపడకు నాయన అన్నాడు. అది వాసుచహ దుఃఖపడకు అన్నాడు. ఇక్కడ చాలు కదా, అదే స్వామి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే ఈ విధంగా అవుతారో, సాధన చేస్తారో, వాళ్ళు వీత కల్మషాహ పాపరహితులై జ్ఞానులై మదాగమపరాయేచ జానపాదే వ్యవస్థితాహ. నా ఆగమపరులై అంటే శైవాగమాలను అనుసరించి నన్ను ఉపాసన చేస్తూ పద్ధతి ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా జీవిస్తూ క్రమంగా జ్ఞానపాదానికి చేరుకున్న వారు కూడాను, ఈ ఉభయులు కూడా ఉభయేపిచ విందంతి సాయుజ్యం అతి దుర్లభం. అతి దుర్లభమైన సాయుజ్యాన్ని వాళ్ళు పొందుతారు. ఈ సాయుజ్య మోక్షం అనేటువంటిది అద్వైత మార్గంలో మాత్రమే కనిపిస్తుంది. పురాణములు, భాగవతము, భారతము, రామాయణము అన్నీ కూడా అద్వైత హృదయంతో రచింపబడ్డాయి గనకనే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నాయి ఇక్కడ. అందుకు సాయుజ్యం అతి దుర్లభం. ఉభయేషు చ మార్గేషు మొత్తాన్ని కూడా తెలిసింది మనకి ఏమిటి, సత్కర్మలను అనుసరిస్తూ ఉంటే ఇహలోకంలో పరతలోకంలో సుఖాలు వస్తాయి. ఇది బెటర్, కానీ బెస్ట్ మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే గుడ్ గుడ్ అండి. ఇహలోకంలో పరలోకంలో సుఖాలు ఉండడం గుడ్, సత్కర్మలను అనుసరిస్తూ ఉంటే. దానిలో నేను చేస్తున్నాను నాకు కావాలి అని తపన ఉంటుంది కనుక అది దోషం మాత్రం కాదు. ఇప్పుడు మనం గడుపుతున్న జీవితం కంటే గొప్ప జీవితం అది, గుడ్. ప్రేమపూర్వకంగా ఆయన్ని ఉపాసన చేస్తూ ఉండడం బెటర్. సర్వం ఈశ్వరమయం, చిట్ట చివరికి నేనని వేరేగా లేను అనుకోవడం ది బెస్ట్, అంతే చెప్పాడు. గుడ్డు బెటరు బెస్ట్ మూడు లేకపోతే ఏమంటారు? వరస్ట్. ఆ వరస్ట్ గల కొందరు ఉంటారు, అది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళని భ్రష్టులు అని అంటారు. దీన్ని బట్టి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు మన ప్లేస్మెంట్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ మూడింట్లో ఎక్కడైనా ఉంటారంటే గుడ్ బెటర్ బెస్ట్ పర్వాలేదు. వెనకాలుందే అటువైపు అటువైపు వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. కానీ మనం జాగ్రత్త పడినా మన బుద్ధులు ఉంటాయి, డైవర్ట్ చేస్తూ ఉంటాయి, సాధన చేయాలి. పైగా లోకంలో అనేక మంది ఆ భాగం వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ. కర్మ మార్గ, భక్తి మార్గ, జ్ఞాన మార్గములు మూడు చెప్పాడు ఇప్పటికి స్వామి. అంటే ఒక విధంగా గీతంతా సారాంశం వచ్చేసిందండి. ఇది చిదంబర గీత అనుకోండి, నటేశ గీత అనేది మీ ఇష్టం. ఉభయేషుచ మార్గేషు కర్మ బ్రహ్మ పరీషుచ వేదాగమ ప్రసిద్ధేషు ఏ నతిష్ఠంతి పాపినః. ఎవరైతే వేదము ఆగమము చెప్పినటువంటి ఈ కర్మ మార్గమునందు లేదా బ్రహ్మ మార్గమును అనగా జ్ఞాన మార్గమునందు నిశ్చితులు కారో వాళ్ళు పాపులు, వాళ్లనే నేను శిక్షిస్తాను అన్నాడు. వీళ్ళు శిక్షార్హులట. శిక్షార్హులు అంటే వాళ్ళకి ఉభయ లోకాలు ఉండవు, ఇహలోకం ఉండదు, పరలోకం ఉండదు, నరకాది లోకాల్లో పడతారు. వాటి అనుభవమైన తర్వాత క్షుద్రమైన జన్మలు అనుభవిస్తూ ఈ జననమన పరంపరలో తిరుగుతూ ఉంటారు. ఇది ఆయన వేసే శిక్ష, స్పష్టంగా చెప్తున్నాడు కదా. ఎందుకంటే వాళ్ళు పాపినహ, వాళ్ళ దోషమే వాళ్ళు మిగుల్చుకున్నారు. దోషం పోగొట్టుకోవడానికి ఏ ప్రయత్నము చేయలేదు. వాళ్ళని నేను అన్ని విధాలుగా శిక్షిస్తాను. ఎలాగూ శాస్త్రము యందు విధించబడిన విధముగా అన్నాడు ఇక్కడ. అంటే ఏ పాపానికి ఏ శిక్ష కూడాను ఒక కోడ్ రాసి ఉంచాడండి ఆయన, సిద్ధపరిచి ఉంచాడు. ఇవి కావాలంటే మనకు శాస్త్రాలు కూడా ఉన్నాయి, కానీ చదివి ఓపిక లేదు, చదివితే తట్టుకునే ధైర్యం లేదు మనకి. స్పష్టంగా చెప్పాడు కర్మ విపాకం మొదలైన శాస్త్రం. ఇప్పటికీ పురాణాల్లో బట్టి క్లుప్తంగా చెప్తాడు. ప్రత్యేకించి కర్మ విపాకమైన గ్రంథాలు కూడా ఉన్నాయి మనకి. ఏ కర్మ చేస్తే ఏ స్థితిని అనుభవిస్తాం, ఏ రోగాలు వస్తాయి, ఏ దుఃఖాలు వస్తాయి, ఇవన్నీ కూడా రాసిపెట్టేశాడు. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏది అనుభవించినా దానికి మూలమేంటో తెలుసుకుంటే
ప్రతిక్రమణం చేసుకోవచ్చు ఇక్కడ తప్పకుండా. భగవంతుడి జీవితం ఇచ్చింది కేవలం అనుభవించడానికే కాదు, సవరించుకోవడానికి కూడా. గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ ఒక్కటే సవరించుకోవడానికి గొప్ప మార్గం. ఇది పొంది కూడా సవరించుకోలేదనుకోండి, ఇతర జన్మల్లో మనం సవరించుకోలేము, మానవ జన్మలో మాత్రమే సవరించుకోగలం. అందుకే బోధలు శాస్త్రము అంతా మానవుడికే, మిగిలిన జంతువులకు పాపం సవరించుకునే అవకాశం లేదు, అవి అనుభవిస్తూ వెళ్ళిపోవడమే. అందుకే ఇదంతా మనకి, నిద్రపోతున్నా కునుకుతున్నా వినాల్సిందే. ఎందుకంటే ఈ జీవితం తప్ప మరొకటి లేదు సరిదిద్దుకోవడానికి. ఇప్పుడు చెప్పిన మూడు మార్గములు శ్రేయో మార్గములే అవునా కదా. కర్మ మార్గము శ్రేయిస్తే, భక్తి మార్గము శ్రేయిస్తే, జ్ఞాన మార్గము శ్రేయిస్తే, అది కానివాడు మాత్రం భ్రష్టుడు. అది అందుకు వాళ్ళని పాపులు, వాళ్ళని నేను శాస్త్ర ప్రకారంగానే శిక్షిస్తాను. అయితే ఈ శాస్త్రములేమిటి అంటే వేదాదులు ఎందుకు చెప్పబడింది. అందుకు ముందు శాస్త్రాన్ని యజ్ఞాన్ని సృష్టించే దానితో పాటు సృష్టి చేశానన్నాడు. సహయజ్ఞాహ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి. కనుక యజ్ఞములు సృష్టి కలిసేసాగింది, కానీ ప్రపంచమంతా తయారైన తర్వాత వేదాలు పుట్టలేదు, జ్ఞానం పుట్టలేదు. ఇది ఇందులో ఉన్న విషయం. అది ప్రపంచం తయారవక ముందే ఇది ఎలా నడవాలనే జ్ఞానం తయారైంది. అంతే కదా, మీరు వంట వండక ముందే వంట ఎలా వండాలనే జ్ఞానం తయారైంది. అదేవిధంగా ఈ జగద్ రచనకి ముందే పరమేశ్వరుడు వేద జ్ఞాన రూపంగా ప్రకాశించాడు. అందుకే బ్రహ్మకి ఆదిలోనే వేదం ఇచ్చాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాః ప్రగణోహి తస్మై తగుం హి దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్తు చెప్తోంది కదా. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, పూర్వం అంటే ఎప్పుడు, మనకంటే బ్రహ్మగారు పూర్వమే కదా. ఆ బ్రహ్మ కంటే పూర్వం ఉన్నవాడు పరమేశ్వరుడు, ఆయన వేద విజ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు. కనుక వేద విజ్ఞానము యజ్ఞ విజ్ఞానము సృష్టికి పూర్వమే తయారైంది, దాన్ని అనుసరించి సృష్టి జరగాలి. ఇది వేద విజ్ఞానం అంటే దాని సారాంశం ఏంటంటే, ఇప్పుడు మొత్తం మూడు మార్గములే దాని సారాంశము. ఈ మూడు మార్గాల్లో ఉన్నవాడు ఎక్కడికెక్కడికి ఎవడెవడ వెళ్తాడు చెప్పేశాడు, అయిపోయింది. ఇదే మొత్తం నాలెడ్జ్ అంతా కూడా. అయితే ఈ శాస్త్రం ప్రకారమే ఎవరైతే వర్తిస్తారో వారు ఉత్తమ గతులు పొందుతారు, ఎవరు అతిక్రమిస్తారో వాళ్ళు దుర్గతులు పొందుతారు. మరి ఈ శాస్త్రాన్ని ప్రవర్తింప చేసేవాళ్ళు ఎవరు? ముందు కోడంతా ప్రపంచంలో చెప్పి ప్రచారం చేసి వీళ్ళందరినీ బాగు చేసేవాళ్ళు ఎవరు అంటే, మహర్షులు మొదలైన వారందరూ కూడా ఈ శాస్త్రముల్ని ప్రపంచం యందు వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ శాస్త్రాన్ని అతిక్రమిస్తారో వారిని శిక్షించే వ్యవస్థను ఏర్పరిచాను, ఇప్పుడు ఏర్పరుస్తాను అని ఒక్కసారి ఆయన సంకల్పించేట పరమేశ్వరుడు దీన్ని జాగ్రత్తగా అనువర్తింపజేయడం కోసం ఇద్దరిని సృజించాడు. ఇక్కడ అందమైన భావం వస్తుంది చూడండి ఈ కథలోంచి. పైగా శాస్త్రములు ఎన్నో విషయాలు చెప్తాయి. కొందరికి విధులు, కొన్ని కొందరికి నిషేధాలు. శాస్త్రంలో చెప్పిన కర్మలన్నీ రెండే రకాలుగా ఉంటాయి, విధి నిషేధములు. ఆత్మదృష్టితో చూస్తే అందరూ ఒకటే, కానీ ఉపాధి దృష్టితో చూస్తే అందరూ ఒకటి కాదు. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. సృష్టిలో ఎప్పుడూ సమత్వము ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. సమత్వం ఆత్మయందు ఉంటుంది తప్ప ఉపాధులు ఎందు ఉండదు. కొంతమంది తెలియక అందరూ ఒకటే కదండి, అందరూ ఒకటేనా, పక్కవాడికి ఆకలేసింది నీకు ఆకలి వేయలేదు, ఇద్దరు ఒకటేనా, నీకు అన్నం తినాలి, అందరూ తినాలి అంటే కాదు, ఆకలి వేసిన వాడు తింటాడు, ఆకలి వేయడం తినడు, మరి సమత్వం ఎక్కడొచ్చింది? సమత్వం అనేది చైతన్యం అనే విషయంలో ఉంది తప్ప ఉపాధుల్లో లేదు. ఉపాధుల్లో భేదం ఉంటుంది. ఇంకా సమత్వం చూడాలంటే బూడిదలో ఉంటుంది సమత్వం. మొత్తం స్పాష్ అయిపోయి అంత సమత్వమే. కనుక సమత్వం కోసం తాపత్రయపడితే అదే మిగులుతుంది, వద్దు. కనుక ఉపాధిగతమైన మర్యాద మాత్రం ఇచ్చుకోవాలి. ఏ ఉపాధికి ఒక్కొక్క మర్యాద ఉన్నది. స్త్రీ ఉపాధికి కొన్ని మర్యాదలు, పురుష ఉపాధికి కొన్ని మర్యాదలు. ఈ ఉపాధుల్లో కూడా వర్ణ ఆశ్రమాది మర్యాదలు. ఇందులో గౌరవాలున్నాయే తప్ప మనం ఎవరిని అవమానించకూడదు, ఏ ఒక్కదాన్ని నిందించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. దేని మర్యాద దానికి ఇవ్వాలి. ఆ ఇవ్వడం ద్వారా దానిలో ఉన్న పరమేశ్వరుని తృప్తిపరచాలి. విద్యావినీ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేతి పండితా సమదర్శన అన్నారు. అంతే కదా, కుక్క యందు ఏనుగు యందు సమంగా చూడాలి అన్నాడు. అంటే కుక్క తిండి ఏనుగుకి పెట్టలేం, ఏనుగు తిండి కుక్కకు పెట్టలేం, పెడితే సమత్వం అవుతుందా? సమత్వం అంటే ఏమిటి? ఇద్దరి యందున్న పరమాత్మను తృప్తిపరచాలి అని మీరు అనుకుంటే కుక్క తిండి కుక్కకి ఏనుగు తిండి ఏనుగుకి పెడితే ఇద్దరి యందు పరమాత్మ సంతృప్తి చెందుతాడు. కనుక సమత్వం అనేది ఏ యాంగిల్లో ఉండాలో మీరు ఆలోచించుకోండి. ఆ తెలియక కలియుగంలో సమత్వం కబుర్లు ఎక్కువ, కానీ ఒకడికోడు పడకపోవడం చాలా ఎక్కువ చూస్తూనే ఉన్నాం. కనుక సమత్వాన్ని అర్థం చేసుకోలేదు మనం. సమత్వం వేరు, సాంకర్యం వేరు. మనం సమత్వాన్ని సాంకర్యం అనుకుని అన్ని సాంకర్యాలు చేసి సర్వభ్రష్టత్వానికి దారితీస్తున్నాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సమయం వచ్చింది కనుక చెప్తున్నా. కనుకనే నేను చెప్పిన శాస్త్రము రెండు విధాలైన ధర్మాన్ని లోకానికి చెప్తుంది. ఇది కర్మజ్ఞాన భక్తి మార్గాన్ని చెప్పడమే కాకుండా ప్రతి వారికి విధి నిషేధాత్మకమైన ధర్మాన్ని చెప్తుంది శాస్త్రము. విధి అంటే చెయ్యవలసింది, నిషేధం అంటే చెయ్యకూడనిది. ఒకరికి విధి, ఒకరికి నిషేధం, ఒకరి నిషేధం ఇంకొకరికి విధి, అంతే కదా. ఈ విధంగా నిర్ణయింపబడి ఉన్నాయి మనకి. ఎవడు తప్పు చేసినా శిక్షించే హక్కు పోలీసుకుంది, కానీ మీకు నాకు లేదు. మనకది నిషేధం, వాడికది విధి. తారుమారైతే ప్రమాదం. ఇలా లోకంలో ప్రతిదీ శాస్త్రము చెప్తూ ఉంటుంది. విధి నిషేధాత్మకంగా నేను చెప్పినటువంటి కర్మలుంటాయి సుమా. దీన్ని అమలుపరచడం కోసం రాజనేవాడు అవసరము. కనుక ప్రథమ రాజసృష్టి అలా జరిగింది. అసలు రాజనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి జగద్రచన పరమేశ్వరుడు ఎలా చేస్తున్నాడు అనేది స్పష్టమవుతుంది కదా. కనుక రాజనేటువంటి వాడు అవసరము. ఇప్పుడు నిజానికి రాజవుడు జగత్తంతటికి, బ్రహ్మాదన్ను కూడా నియమించిన వాడు రాజరాజేశ్వరుడు, రాజశేఖరుడు. ఆయన పేర్లు ఇవన్నీ. రాజశేఖరుడు అంటే రాజుల్లోకి శిఖరం వంటి వాడు, గొప్పవాడు, ఆదిరాజు. అందుకే ఆయనకు మహేష అని పేరు. ఈశ్వరు అంటేనే రాజు అనర్థం, పాలకుడు అనర్థం. యజమాన్ లోకాన్ ఈశత ఈశనీభై ఏకోరు ద్రోణ ద్వితీయోవతస్థే. ఇది మనకి వేదంలో ఉన్న మంత్రం, యజుర్వేదంలో. అది ఈ పరమేశ్వరుడు రుద్రుడే. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, తన యొక్క పాలక శక్తిలో ఈ లోకాన్ని శాసిస్తున్నాడు కనుక ఈశ్వరుడు అన్నారు. అందుకే శివునకు ఈశ్వర, విశ్వేశ్వర, మహేశ్వర, సర్వేశ్వర, జగదీశ్వర అని ఈశ్వర శబ్దం ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నది. ఆ ఈశ్వరుడు ఈ జగద్రచన కోసం, ఈ భూమి యందు మానవ వ్యవస్థ సక్రమంగా నిర్వర్తింపబడడం కోసం ప్రధానంగా ఇద్దరిని సృజించట. సర్వలోకాధిరాజ్యస్య శక్తిం కించి నిరూప్యచ తతస్వాహూయ ధర్మజ్ఞో సవితుస్తనయావుభౌ. నిజానికి భూమి అంతటికీ కూడా ప్రాణశక్తిని, బుద్ధిశక్తిని, అన్నిటినీ మౌనంగానే అన్నిటినీ ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వల్లే మనం అందరం పొందుతున్నాం. ఆయన ఎవడు చెప్పండి? ఆదిత్య భగవానుడు, సూర్య భగవానుడు. ఆయన ప్రధానం. కనుకనే ఇక్కడ సూర్యుణ్ణి ఆదిగా చూపించారు. ఆ సూర్యుని యందు పరమేశ్వర తేజస్సు ఉన్నది, లేదా పరమేశ్వర తేజస్సుతోనే సూర్య ఆవిర్భావం జరిగింది. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధానం. కనుక హిరణ్య రేతసే నమః అని శివునికి ఒక నామం ఉన్నది. ఆ హిరణ్య రేతస్సే హిరణ్య మండలమై హిరణ్మయ పురుషుడైన ఆదిత్యుడిగా ఉన్నాడు. కనుకనే మండలాంతర్గతం హిరణ్మయం రాజమాన వక్షం శుచిస్మితం చండదీదిత మఖండిత ద్యుతిం చింతయేన్ మునిసహస్ర సేవితమని మండలాంతర్గతుడిగా ఈశ్వరుణ్ణి ధ్యానించాలి. ఈశ్వరుడు అంటే సృష్టి స్థితులయ్యే కారకుడైన పరమాత్మ. వాళ్ళు కృష్ణుడు అనండి, శివుడు అనండి, ఏమనండి, మొత్తానికి ఆ పరమేశ్వర తేజస్సు మనకు దేని యందు ప్రథమంగా లభిస్తుంది? సూర్యుని యందు. ఈ సూర్యుని ద్వారానే జగత్తుని సృజిస్తూ ఈ సూర్యుని నుంచి రెండు స్వరూపాలను ఆవిర్భవింపజేశాట పరమాత్మ. ఆ రెండు స్వరూపాల పేర్లు కూడా ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు స్వామి. వాళ్ళు ఉభయులు కూడాను, ఒకడు వైవస్వతుడు, ఇంకొకడు యముడు. ఉభయులను సృష్టించాడు యముడు, వైవస్వతుడు. అంతేకాదు యముడికి కూడా వైవస్వతుడని పేరున్నది. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయన నుంచి వచ్చినటువంటి వారు కనుక వీరిద్దరికీ ఈ పేరు వర్తిస్తున్నది. కనుకనే ఆ ఉభయుణ్ణి దగ్గరికి పిలిచి చెప్తూ ఉన్నట్ట. ఒకరిని దక్షిణాశాపతించక్రే త్రైలోక్య సమవర్తినం, ముల్లోకాలయందు సమవర్తిగా ఉంటూ. ఎందుకంటే విధి నిషేధాలతో ఎవరైతే చక్కగా జీవిస్తూ ఉంటారో, అంటే విధిని ఆచరిస్తూ నిషేధాన్ని విడిచిపెట్టి ఎవరుంటారో వారికి కావలసిన సత్ఫలితాలు ఇస్తూ, ఎవరైతే దీనికి వ్యతిక్రమిస్తారో వాళ్ళని శిక్షిస్తూ చూసుకున్న డిపార్ట్మెంట్ అంతా కూడాను ఈయన గారికి అప్పచెట్ట యముడికి. యమ అంటే కంట్రోలర్. ఇప్పటికీ యోగంలో కూడా ఫస్ట్ స్టెప్ ఈయనదే, యమం నియమం. అంతే కదండి, యమ అంటే కంట్రోల్. నిజమో యమః అని విష్ణు శాస్త్రంలో కూడా చెప్తున్నాం. అది కూడా సూర్యమండలంలోంచి వచ్చింది అంటే అర్థం. సూర్యమండలంలో తేజస్సు ఈశ్వరుడే అని చెప్పాం. అప్పుడు వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళు ఈశ్వరు తేజస్సే. కనుక వాళ్ళందరినీ భగవత్ స్వరూపానికి అభిన్నంగా చూడగలగాలి. అదే విష్ణు శాస్త్రం మనకిస్తున్న జ్ఞానం. కనుకనే యముడు, యముడు దేనికి నియమింపబడ్డాడు? చూసుకుంటూ ఉంటాడు. ఎవడైనా ధర్మబద్ధంగా ఉంటే వాడికి ఫలితం ఇస్తాడు, ధర్మ విరుద్ధమైన వాళ్ళని శిక్షిస్తాడు. రెండు యముడ్ డ్యూటీస్ గుర్తుపెట్టుకోండి. యముడు అంటే కేవలం పాపాత్ముల వాళ్ళ విషయమే అనుకోవద్దు. యముడు అనేటువంటి వాడు ఉభయులకి మీరు నేను చేసే ప్రతి దాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. యముడు ఇస్ కంట్రోల్ రెగ్యులేటర్. ఆయన రెగ్యులేట్ చేస్తున్నాడు. అధర్మంగాని పెచ్చు పెరిగితే దానికి సంబంధించిన రెగ్యులేషన్, ధర్మం చక్కగా వృద్ధి చెందని రెండు పనులు. కనుక ధర్మానికి తగ్గ ఫలం, అధర్మానికి తగ్గ ఫలం ఈశ్వరుడు కాలస్వరూపముగా ఇస్తుంటాడు. ఆ కాలుడే యముడు ఇక్కడ చెప్పబడుతున్నాడు. కనుక యముడు, యముడు అనగానే ఏదో లోకంలో యముండా అనుకుని తిరుగుతుంటాడు అనుకోవద్దు. ఈ దేవతలందరూ సర్వలోకాలు ఉండి, ఆ మాటకు వస్తే మీలో నాలో కూడా కూర్చుని ఒక యముడు ఉన్నాడు తెలుసా. మనలో కూడా ధర్మం ఉంటుంది. యముడు ఆయన చూస్తూ ఉంటాడు, సాక్షిగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకా వెనక ఏవైనా తయారు చేస్తే
ఆ లోకానికి వెళ్తే అతనే మొట్టమొదటి నువ్వు అది చేసేవని నాకు తెలిసి నేను నీ లోపలే ఉన్నాను చూశానని చెప్తాడు. ధర్ముడు ఒక సాక్షి గుర్తుపెట్టుకోండి. కనుక దేవతలంటే ఎక్కడో ఒక లోకంలో శిఖరలైపోయిన వాళ్ళు మాత్రమే కాదు, సర్వవిశ్వమునందు వ్యాపించిన ఈశ్వర శక్తులే దేవతలు. ఇవన్నీ కూడా సూత్రాలు లాంటివి, మీరు గుర్తుపెట్టుకుని డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. సర్వవిశ్వమునందు వ్యాపించిన ఈశ్వర శక్తులే దేవతలు. కనుకనే యముడు కళ్ళు ఎప్పుడు తప్పించుకోలేడు. వెళ్ళిన తర్వాత చూసుకుందామంటే అప్పుడు చూసుకోవడానికి ఏమి ఉండదు, చేసుకోవడానికైనా చూసుకోవడానికైనా ఇక్కడే, అక్కడ అనుభవించడం తప్ప ఆచరించడం ఉండదు. ఎన్ని చేసుకున్నా ఈ లోకంలోనే సాధ్యం. అందుకే దీనికి మించిన గొప్ప లోకం లేదు, భూలోకానికి మించిన గొప్ప లోకం. ఇక్కడికి రావాల్సిందే ఏం చేసుకోవాలని, ఇక్కడ చేసిన దానికి అనుభవించడానికే మిగిలిన లోకాలన్నీ. అందుకే వీళ్ళకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి యముడిని అక్కడ అపాయింట్ చేశాడు పరమాత్మ. ఇక ఇది నిగ్రహించబడుతూ లోకం చక్కగా ధర్మము నిలబడుతూ ఉంటూ ఈ లోకంలోనే దాన్ని కంట్రోల్ చేయడానికి రాజు అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఆది రాజుగా ఈ సూర్య తేజస్సు నుంచి వచ్చినటువంటి మనువుని ఏర్పాటు చేశాడు. ఆ మనువు వైవస్వతుడు. ఇప్పుడు మనం ఉన్నది ఆయన గారి మన్వంతరంలోనే. ఇలాంటి మనువులు 14 మంది ఉంటారు, వీళ్ళందరూ కూడా ఈ డ్యూటీసే చూసుకుంటూ ఉంటారు. ఈ మనువులు అనేది ఈ విధంగా ఏర్పడింది. విశ్వకర్మ మనుస్పష్ట సవిష్ట సవిరోధ్రువ, ఈ జ్ఞానమే విష్ణు శాస్త్రంలో కూడా చెప్పబడుతున్నది. కనుక మనువులు, ఈ మనువులందరూ కూడాను లోకమునందు ఈ ధర్మాధర్మములు చక్కగా ఉండేటట్టు చేస్తారు. ఈ మనుశక్తులు మానవుల యొక్క బుద్ధిని కూడా ప్రేరేపిస్తాయి. కనుక మనువులు అంటే కేవలం రాజులని మాత్రమే కాకుండా మనలో కూడా మనుశక్తి ఉంది. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి, అది గ్రహించవలసింది. కనుకనే మనువుని ఏర్పాటు చేశాడు. ఈ వైవస్వత మనువుకి ఇటువైపు యమునకి ఈ పద్ధతులు అప్పజెప్పాడు. ఆ తర్వాత ఇంద్రాది దేవతలు స్వయంగా ఈ మనువుకి మేరుపర్వత శిఖరం మీద పట్టాభిషేకం చేశారు. వైవస్వత మనువుకి ఈ విధంగా జగత్తంతా కూడా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు సృష్టి ఆది నుంచి ఏ విధంగా జరిగిందో మొత్తం జగత్తంతా తెలిసింది కదా. కనుక పరమేశ్వరుడు తన చిదాకాశము నుంచి జగత్తునంతా ఏ విధంగా వ్యక్తం చేసి వ్యవస్థ చేశాడనేది ఇంతవరకు చెప్పుకున్నాం.